మొదటి పత్రిక 9వ అధ్యాయంలోనికి వచ్చాం. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేను మొదటి 2 వచనాలు చదువుతున్నాను, 3 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. నేను స్వతంత్రుడను కానా, నేను అపొస్తలుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను. ప్రభునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానమిదే. ఈ 3వ వచనాన్ని బట్టి పై 2 వచనాల్ని పౌలు ఎందుకు మాట్లాడాడో మనకు అర్థమవుతుంది. అంతకుముందే మనం ధ్యానం చేసుకున్నాం, కొరింథీ సంఘములో కొంతమంది విభజించబడ్డారు. నేను అపోల్లోకు సంబంధించిన వాడను అని కొందరంటే, నేను కేఫాకు సంబంధించిన వాడను అని మరికొందరంటే, నేను పౌలుకు సంబంధించిన వాడను అని మరికొందరు, లేదు లేదు నేను క్రీస్తుకు సంబంధించిన వాడనని మరికొందరు. ఈ విధంగా సంఘంలో విభజనలు వచ్చిన సంగతి మనకు తెలుసు. ఈ విభజనలు వచ్చినప్పుడు మాట పెరిగినప్పుడు సో ఒక్కొక్క వర్గము ఒక్కొక్క రకమైన మాటలు మాట్లాడుండవచ్చు. బహుశా పౌలు గురించి వాళ్ళు పౌలేమన్నా అపోస్తలుడా, పౌలేమన్నా ప్రభువును చూశాడా, పౌలేమన్నా ప్రభుతో కలిసి తిరిగాడా, మా కేఫా అయితే ప్రభుతో పాటు కలిసి తిరిగాడు, ప్రభుతో కలిసి పరిచయం చేశాడు, పేతురు అపోస్తలుడు, కాబట్టి పౌలు ఎలా అపోస్తలు అవుతాడు అనేటువంటి విమర్శలు పౌలు మీదకి రావడం జరిగింది. అందుకోసమే పౌలు 3వ వచనంలో మాట అన్నాడు, నన్ను విమర్శించే వారికి నేను చెప్పు సమాధానము ఇదే. సో క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, విభజనలు వచ్చినప్పుడు మాటలు హద్దులు దాటుతాయి. ఒకవేళ నీకు ఆ వ్యక్తి నచ్చకపోతే నచ్చనట్లు ఉండు అంతేకాని, దాన్ని బట్టి అతని మీద అనవసరంగా అన్యాయంగా అబద్ధముగా చెడు ప్రచారాలు చేయడం, చెడుగా మాట్లాడడం, విమర్శించడం అనేటువంటివి ఒక క్రైస్తవునికి తగదు. ఈరోజు మనం సంఘాల్లో చూస్తూ ఉన్నాం, ఇవి లిటరల్గా ఇలాగే జరుగుతుంది. ఒకళ్ళు మరొకరు 2 గ్రూపులుగా లేదా 3 గ్రూపులుగా సంఘాల్లో విడిపోయి ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకోవడం, అక్కడితో ఆగకుండా ఒకరినొకరు దూషించుకోవడం, అసభ్యకరమైన పదజాలాలు ఉపయోగించడం, ఈరోజు ఆఖరికి కొట్టుకునేటువంటి స్థానానికి వెళ్ళిపోయారు. తన దేవుని మందిరములో, తండ్రి మందిరములో క్రయ విక్రయాలు చేస్తుంటేనే ఒప్పుకోలేకపోయాడు కుమారుడు. క్రయ విక్రయాలు చేసేటువంటి వారినే కొరడా తీసుకొని వారిని బయటికి గెంటేసి, ఈ ప్రార్థనా స్థలమును మీరు పాడు చేస్తారా అని వాళ్ళ మీద కొరడా జులిపించినటువంటి ప్రభువు, ఇప్పుడు అదే ప్రార్థనా మందిరంలో, అదే ప్రార్థనా స్థలములో నిలబడి ఒకరినొకరు విమర్శించుకుంటూ, దూషించుకుంటూ, అవమానపరుచుకుంటూ, అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ కొట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ విషయంలో ప్రభు ఎంత దుఃఖపడతాడు, ఎంత గాయపడతాడు ఆలోచన చేయండి. ఒకవేళ అలాంటి విమర్శించే గుంపులో, దాడి చేసేటువంటి గుంపులో నువ్వు ఉంటే నువ్వు బయటకు వచ్చాయి. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా మంది ఏమంటారంటే, కాదు సార్ సంఘం పాడైపోతుంది అందుకే మేము చూస్తూ ఉండలేకపోయాం సార్. ఏ సంఘం గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఇటుకలతో కట్టబడినటువంటి సంఘము గురించా, ఆత్మలతో కట్టబడినటువంటి సంఘము గురించా? ఇటుకలతో కట్టబడినటువంటి సంఘము గురించి అయితే నువ్వు పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు సంఘంలోనికి వచ్చి సంఘంలో గలివిలి చేస్తున్నాయి చూసావా? కావాలంటే అలాంటి విషయంలో మాట్లాడు, అలాంటి విషయంలో చింతించు, అలాంటి విషయంలో కన్నీరు కార్చు, అలాంటి విషయంలో నువ్వు లేఖనానుసారముగా దారి తొలగిపోతున్న వారిని బయటకు తీసుకొని రావడానికి ప్రయత్నం చేయి. అంతేకాని అక్కడ వాళ్ళు ఏదో చేసేస్తున్నారని నువ్వు ఒక గ్రూపుగా ఫామ్ అయ్యి కొట్లాటకు వెళ్ళడం అనేటువంటిది సరి అయినటువంటిది కాదు. వాళ్ళు దొంగలు సార్ దోచేసుకుంటున్నారు అని నువ్వు అనొచ్చేమో, జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను. ఇస్కరియోతు యోదా దొంగ కాదా? తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు సంచి ఆ డబ్బులో నుంచి అతడు దొంగిలించడం లేదా? ఆ విషయం ప్రభుకు తెలీదా? అయినా కానీ ట్రెజరర్ పోస్ట్ ప్రభు ఎవరికిచ్చాడు? ఇస్కరియోతు యూదాకే ఇచ్చాడు. కానుకల సంచి ఎవరి దగ్గర ఉంచాడు? ఇస్కరియోతు యూదా దగ్గర ఉంచాడు. కాబట్టి క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఫిజికల్గా కట్టబడినటువంటి ఈ మందిరం గురించి కాదు, కానీ స్పిరిచువల్గా క్రీస్తు శరీరంలో మనం అందరం కూడా ఒక అవయవాలుగా ఎదుగుతున్నప్పుడు, ఒక అవయవము క్రీస్తు నుంచి దూరమై వెళ్ళిపోతున్నప్పుడు అలాంటి సమయంలో నీకు చింత కలగాలి. మందిరానికి వస్తూ వస్తూ రానటువంటి వాళ్ళు ఆగిపోయినప్పుడు అలాంటి సమయంలో నీకు చింత కలగాలి. నీ మాటల్ని బట్టి ఒక వ్యక్తి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందంటే అలాంటి విషయాన్ని బట్టి నువ్వు చింతించాలి, అలాంటి విషయాన్ని బట్టి మనం బాధపడాలి. కాబట్టి అనవసరమైనటువంటి విషయాల గురించి చింతిస్తూ అనవసరమైన విమర్శలు చేసి సంఘాన్ని గలిబిలి చేయొద్దు. ఇక్కడ కొంతమంది ఈ రకమైనటువంటి విమర్శలే చేయడం ప్రారంభించారు. అది కూడా ఆ ప్రాంతానికి ఎవరైతే వచ్చి సువార్తను ప్రకటించారో, అపోస్తలైన పౌలే కదా తన రెండవ మిషనరీ ప్రయాణంలో కొరంధీ పట్టణము దగ్గరకు వెళ్ళి అక్కడున్నటువంటి ప్రజలకు సువార్తను ప్రకటించింది. వాస్తవానికి అన్ని ప్రాంతాల్లో ఒక వారమో రెండు వారాలో మూడు రోజులు అలా ఉంటే, కేవలము కొరంధీ పట్టణములో ఒకటిన్నర సంవత్సరము దాదాపు 18 నెలలు అక్కడే ఉన్నాడు. ఈ 18 నెలలు కూడా ఎవరి మీద కూడా ఆధారపడకుండా తనకై తాను పని చేసుకుంటూ, టెంట్ మేకర్ అని అంటారు, గుడారాలను కుట్టుకుంటూ అమ్ముకుంటూ తన జీవనోపాధిని సంపాదించుకుంటూ 1.5 సంవత్సరం అక్కడే ఉండి పరిచర్య చేశాడు. కొరింధీ పట్టణంలో ఎంత భయంకరమైనటువంటి వ్యభిచారము విగ్రహారాధన ఉన్నదో మనం ముందుగా చూశాం. అయితే పౌలు వెళ్ళిపోయిండేవాడు, అనేకమైన వ్యతిరేకతలు వచ్చినప్పటికీ కూడా, కానీ పౌలు చెప్పాడు, ఏమని చెప్పాడంటే, ఇక్కడ నాకు విశేషమైన జనమున్నది కాబట్టి నువ్వు ఎవరికి భయపడక నిలువబడి మాట్లాడు. ఇవన్నీ కూడా పుస్తక కార్యాలు మనం ధ్యానం చేసేటప్పుడు చూశాం. కాబట్టి అందుకోసం పౌలు ఆ ప్రాంతంలో అంతగా నిలువబడి కష్టపడి ప్రయాసపడి వేదనపడి కన్నీరు కార్చి వాళ్ళకి రక్షణ సువార్తను ప్రకటించి వాళ్ళందరినీ ప్రభు కొరకు సంపాదించి అక్కడ ఒక సంఘమును స్థాపించిన తర్వాత, ఇప్పుడు కొంతమంది లేచి అంటున్నారు, ఐ పౌలేమన్నా ప్రభువును చూశాడా? పౌలేమన్నా ప్రభుతో కలిసి తిరిగాడా? ప్రభుతో కలిసి పరిచయం చేశాడా? పేతురు అయితే ప్రభుత్వ కలిసి తిరిగి పరిచయం చేశాడు. సో ఈ రీతిగా విమర్శిస్తున్నటువంటి వారికి పౌలు 4 రకాలైన ప్రశ్నలు వేస్తూ ప్రశ్నల ద్వారానే వాళ్ళకు జవాబు వెలవడానికి ప్రయత్నం చేశాడు. నేను స్వతంత్రుడను కానా? నేను అపోస్తలుడను కానా? నేను ప్రభువును చూడలేదా? ఎస్, అపోస్తల కార్యాలలో మనం చూసాం ప్రభువు నేరుగా పౌలుతో మాట్లాడడాన్ని. ప్రత్యేకంగా దమస్కు మార్గానికి వెళ్ళేటువంటి సమయంలో ప్రభు తన్ను తాను పౌలుకి దర్శనమిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా? ఎవరి గురించి మాట్లా? విశ్వాసుల గురించి. అంటే ఒక సేవకుడికి, కష్టపడి పనిచేసేటువంటి ఒక సేవకుడికి ఫలమేంటి అంటే విశ్వాసులే. వాళ్ళే వారికి జీవ కిరీటము లాంటి వారు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అనవసరముగా ఒక సేవకుడను నిందించవద్దు, విమర్శించవద్దు. అన్యాయముగా ఒక సేవకుని మీద ఏమీ తెలియకుండా అనవసరమైన మాటలను వల్లించవద్దు. ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, ఒకవేళ బయట వారికి నేను అపోస్తలను అవునో కాదో విషయం పక్కన పెట్టేద్దాం, నేను వెళ్ళనటువంటి ప్రాంతాల దగ్గర విషయం పక్కన పెట్టేద్దాం, కనీసం మీకు మాత్రం నేను అపోస్తలను, మీ కొరకు నేను కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, కన్నీరు కార్చాను. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ సంఘ కాపరులను, మీ కొరకు ప్రయాసపడినటువంటి వారిని, మీ కొరకు ప్రార్థన చేసేటువంటి వారిని అనవసరముగా నిందించవద్దు, అనవసరముగా విమర్శించవద్దు. ఒకవేళ మీ సేవకుల్లో మీకు ఏదన్నా ఒక లోపం కనబడితే ప్రేమతో చేసేవాడు విమర్శించడు. నెంబర్ వన్, విజ్ఞాపన చేస్తాడు, ప్రభా మా సేవకుడి ఈ విషయంలో బలహీనత ఉందని, లేదా పర్సనల్గా వెళ్ళి చెప్తాడు, సార్ ఇది కొంచెం సరి చేసుకుంటే బాగుంటుందేమో సార్, దీనివల్ల మీ సాక్ష్యం దెబ్బతింటుంది సార్, మీకు దీనివల్ల సంఘంలో ఇతరులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు సార్, నేను ప్రేమతో మీకు ఈ విషయాన్ని తెలియచేస్తున్నాను సార్ అని ప్రేమతో చెప్పండి. మాకెందుకులను కూడా మౌనంగా ఉండద్దు. మీకు నేరుగా ఒకవేళ కనబడుతూ ఉంటే మాకెందుకులని మౌనముగా ఉండద్దు. ఎందుకంటే ఒకరిని మనం ప్రేమిస్తే ఆ ప్రేమించేటువంటి వ్యక్తి దారి తొలగిపోతున్నప్పుడు ఆ ప్రేమ ఏం చేస్తుంది, ఆ ఎదుటి వ్యక్తిని రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఆ వాడు అట్టబోతే నాకెందుకు అనుకున్నావు అని అంటే అక్కడ నీకు ప్రేమ కూడా లేదు, ప్రేమ లేకపోయినా కానీ సమస్యే. కాబట్టి క్రీస్తు నందు ప్రేమ దేవుడిలారా జ్ఞాపకం చేసుకోండి. నన్ను విమర్శించేటువంటి వారికి నేను ఈ ప్రశ్నలు వేస్తున్నాను, ఈ ప్రశ్నల ద్వారా ఇండైరెక్ట్గా జవాబు చెప్తున్నాను అని పౌలు అంటున్నాడు. నాలుగో వచనం నుంచి మనం గమనిస్తే తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా, తక్కిన అపోస్తలుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా, మరియు పనిచేయకునుటకు నేనును బర్ణబాయు మాత్రమే అధికారము లేని వారమా, ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయినా ద్రాక్ష తోట వేసి దాని ఫలము తిననివాడెవడు, మందను కాచి మందపాలు త్రాగనివాడెవడు. ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా, ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. ఈ భాగంలో పౌలు క్రీస్తు రాయబారుల హక్కుల గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు రాయబారులు యొక్క హక్కుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ మాటకు వస్తే క్రీస్తు తన పనిలోనికి పంపిన ఏ వ్యక్తికైనా ఉండే హక్కుల గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ హక్కులు ఏమంటే తాము కోరిన వాటన్నిటినీ తినే త్రాగేటువంటి హక్కు, రెండవది పెళ్లి చేసుకొని తమ ప్రయాణాల్లో భార్యను వెంట పెట్టుకొని వెళ్ళేటువంటి హక్కు, మూడవది ఎవరికైతే పరిచర్య చేస్తున్నారో వారి నుంచి తమ జీవనోపాధి మొత్తాన్ని పొందేటువంటి హక్కు. ఇక్కడ మూడు విషయాలను పౌలు లేవనెత్తుతున్నాడు. ఒకటి, తిని త్రాగేటువంటి విషయంలో క్రీస్తు నందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇది బహుశా అందరికీ వర్తించదేమో కానీ కొద్దిమందికి కొన్ని సందర్భాల్లో ఇది ఏ విధంగా సేవకుల్ని గాయపరుస్తుందో మీకు ఒక మాట చెప్తాను. మనకందరూ తెలిసిన విషయమే, ఏది హానికరమైనటువంటిది, ఏది హానికరము కానటువంటిది, ఏది హానికరమైనటువంటిది, ఏది హానికరము కానటువంటిది, ఏది మన సాక్ష్యమును దెబ్బతీసేది, ఏది మన సాక్ష్యమును దెబ్బతీయనిది. సో జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఒక సేవకుడు మందు తాగినా, సిగరెట్ తాగినా, లేకపోతే గుట్కాలు నమిలినా, సో ఇవన్నీ కూడా ప్రమాదమే, అతనికి ప్రమాదమే, ఆధ్యాత్మిక జీవితానికి ప్రమాదమే, అతని సాక్ష్యానికి ప్రమాదమే. ఒక ఆ విషయాలు పక్కన పెడదాం. అయితే మామూలుగా ఏదన్నా ఒక ఆహారాన్ని, తినగలిగిన ఆహారాన్ని తినేటువంటి విషయంలో కూడా విశ్వాసులు సేవకుల మీద పట్టుకొని వాళ్ళని నిందించి వాళ్ళని బ్లేమ్ చేయడం అంటే రైట్ కాదు. ఇది మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ ఇప్పుడు నేను ఒక సేవకుణ్ణి, నాకు భార్య ఉంది, నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు, ఓకేనా, సో నా చిన్న బిడ్డలు, డాడీ నాకు కేఎఫ్సీ తినాలన్నది డాడీ అని చెప్పి అని అన్నారు. నేను ఒకవేళ వాళ్ళని తీసుకుని వెళ్ళాను అనుకో, అలాంటి సభలో కూడా అందరు కదలేండి, కొంతమంది దాన్ని కూడా క్యాచ్ చేస్తారు, వాళ్ళు పాస్టర్ గారు పిల్లలు అయ్యి ఉండి చూడు, సేవ కోసం అని వాళ్ళు డబ్బులు పంపిస్తూ ఉంటే వాళ్ళు దాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ కేఎఫ్సీలో కూర్చొని మో జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నారా? ఇప్పుడు పాస్టర్ గారి పిల్లలే ఇప్పుడున్నటువంటి యవన సమాజంలో అందరు జీన్స్ ప్యాంట్లు వేసుకుంటున్నారు, సో వీళ్ళకి కూడా ఆశ ఉంది, సో వాళ్ళు జీన్స్ ప్యాంట్ వేసుకోవాలనుకున్నారు, వాళ్ళు వేసుకున్నారు, వెంటనే వచ్చి నువ్వు ఏంది పాస్టర్ గారి పిల్లలు అయి ఉండి మీ జీన్స్ ప్యాంట్లు వేసుకుంటేట, మీ జీన్స్ ప్యాంట్లు వేసుకోడు, మీరేం సాక్ష్యం ఇస్తున్నారు, బట్టలు లేకుండా తిరిగితే తప్పు కానీ జీన్స్ ప్యాంట్ వేసుకుని తిరిగితే తప్పేంటి అంటే, మనకు తెలియకుండానే
చాలా విషయాల్లో సేవకుల యొక్క స్వతంత్రాన్ని, హక్కులను బలవంతంగా కాలరాస్తూ ఉన్నాము. సేవకుడిగా ఒకవేళ తనకి ఏ ఆశ ఉండకపోవచ్చు, కానీ సేవకుని భార్యగా తనకు కొన్ని ఆశలుంటాయి, వారి బిడ్డలకి కొన్ని ఆశలుంటాయి. కానీ ప్రతిసారి కొంతమంది విమర్శించేటువంటి వాళ్ళని బట్టి మేము కూడా మా భార్యా బిడ్డల యొక్క ఆశల్ని, ఇష్టాలని నొక్కేస్తూ ఉంటాం, ఎందుకంటే మాకు వేరే ఆప్షన్ లేక. ఒకవేళ ఒక పాస్టర్ గారి భార్య పంజాబీ డ్రెస్ వేసుకొని వచ్చింది అనుకోండి, దాన్ని ఎంత పెద్దగా చిత్రీకరిస్తారో. వాళ్ళకేమో ఆ కంఫర్ట్ని బట్టి వేసుకోవాలని ఆశ ఉంటుంది. కొన్నిసార్లు మిమ్మల్ని బట్టి మేము కూడా ఏం చేస్తామంటే, అమ్మా పాస్టర్ గారి భార్య ఇట్టు వచ్చిందని చెప్పి అని అంటారు. సో కాబట్టి నువ్వు చీర కట్టుకుని రా అమ్మా, ఎందుకు వచ్చిన బాధ, మళ్ళీ ఎవరో ఒకళ్ళు ఒక మాట అంటారు. ఒకవేళ తనకు ఒకవేళ నాగుండా నాగేసుకున్నా కానీ అందరు చూసి అబ్బో పాస్టర్ గారు బాగా సంపాదిస్తున్నాడు, అది కూడా నగలు కూడా ఉన్నాయి వాళ్ళ ఒంట్లో, నువ్వు ఎన్ని నగలు వేసుకుందాని అంటారు, ఎందుకు వచ్చిన బాధ అమ్మా, తీసి ఇంట్లో పెట్టు. చూసారా, ఇంకా మేము కూడా పిల్లల్ని ఎలా ఒత్తిడి చేస్తామంటే, ఇదిగో మీరు అట్లా ఇవ్వకండి, ఎత్తరగబాకండి, పాస్టర్ గారు పిల్లలే అలా చేశారని చెప్పి అందరూ విమర్శిస్తారు అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళ చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు, అందరి పిల్లలలాగే వాళ్ళు కూడా ప్రార్థన మధ్యలో వాళ్ళకి లేయాలని ఉంటుంది, వాళ్ళకి బయటకు వెళ్ళాలని ఉంటుంది, అలా చేస్తారు, అది సహజం. కానీ ఒక పాస్టర్ గారి పిల్లవాడు చేసే సమయానికి వెంటనే దాన్ని ఒక విమర్శగా తీసుకొని వచ్చి దాన్ని బ్లేమ్ చేస్తుండే సమయానికి మేము కూడా తప్పని పరిస్థితుల్లో ఎక్కడికక్కడ మా పిల్లల యొక్క హక్కులను మేము రాసేస్తూ ఉంటాం, వాటిని క్లోజ్ చేస్తూ ఉంటాం, భార్యల హక్కుల్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మాకు వేరే ఆప్షన్ లేదు, జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి. సో పౌలు అదే అంటున్నాడు, డోంట్ వీ హ్యావ్ ఫ్రీడమ్, మేము సేవకులమైనంత మాత్రాన మాకు స్వాతంత్రం లేదా, మేము తిని తాగే హక్కు కూడా మాకు లేదా, మేము ఏం తినాలో, ఏం తాగాలో, ఏం ధరించుకోవాలో, ఏం వేసుకోవాలో, ఏం వేసుకోకూడదా, అంతా కూడా మీరే నిర్ణయిస్తారా, మీరే నిర్ణయిస్తారా, జ్ఞాపకం చేసుకోండి. సో క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ఒకవేళ వాళ్ళు మరీ అత్యంత దారుణంగా ఎక్స్పోజ్ చేసే విధముగా ఇతర యవనస్తులకి వాళ్ళు వేరే మాదిరిని చూపించే విధముగా, నెగిటివ్గా మాదిరిని చూపించే విధముగా ఉంటే ఎస్ యూ కెన్ క్వశ్చన్ దెమ్. కానీ ప్రతి చిన్నదానికి కూడా మామూలు విషయాల్లో కూడా వాళ్ళని బలవంతం చేయడం అటువంటిది రైట్ కాదు. అలాంటప్పుడే ఏం చేస్తారంటే సేవకుల పిల్లలు కూడా వాళ్ళు దొంగతనంగా బయట అలా ప్రవర్తించడానికి ఇష్టపడతారు, వాళ్ళు దొంగతనంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, పౌలదే జ్ఞాపకం చేస్తున్నాడు, మాకు తినడానికి తాగడానికి కూడా హక్కు లేదా. ఒకవేళ పౌలు ఏమైనా తిని తాగాడంటే ఓకేనా, అంటే అక్కడ పరిస్థితి ఎలా వస్తుందంటే మేము కానుకలు ఇస్తే ఆయన తింటున్నాడు, మేము కానుకలు ఇస్తే ఆయన బతుకుతున్నాడు. ఎస్, అవును నిజమే, నువ్వు కానుక ఇచ్చావు, ఆ కానుకతో మరి నేను నా భార్య మేము తినడానికి వీలు లేదా. ఇప్పుడు నాకు పరిచర్యకి నాకు డబ్బులు పంపిస్తారు, సార్ పరిచర్యకు వాడండి అని. నేను నా భార్య బిడ్డలు ఇంట్లో పస్తు పెట్టి నేను కంప్యూటర్ దాన్ని పరిచర్యకు వాడను కదా, నేను ఇక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో నుంచి నా భార్య బిడ్డలకి అవసరమైనటువంటి వాటిని నేను తీర్చాలి కదా. ఇప్పుడు స్కూల్ ఫీజు కట్టాలి నా బిడ్డలకి, నేను ఎక్కడి నుంచి వచ్చి కట్టాలి స్కూల్ ఫీజు, నా పిల్లల్ని స్కూల్లో చేర్పించాలి, బుక్స్ కొనాలి, ఎక్కడి నుంచి చేయాలి నేను. ఇప్పుడు నాకు ఎవరు పంపించినా కానీ, సార్ మీరు అస్సాం రాష్ట్రంలో ఉన్నారు కదా, మీరు పరిచయకు వాడండి సార్ అని చెప్పి కానుక పంపించారు. ఇప్పుడు నేను దాన్ని కంప్లీట్గా ఇది మాకు పంపించింది కాదు పరిచయకు పంపించింది అని అంటే నేనేం చేయలేను, నేను నా పేద బిడ్డకి నేను ఏం తీసుకురాలేను, నేను కనీసం వాళ్ళ స్కూల్లో చేర్పించలేను నేను కదండి. సో కాబట్టి ఆ వచ్చినటువంటి దాంట్లో అయితే ఇక్కడ నేను లగ్జరీగా ఉపయోగించడం అనేటువంటిది అది తప్పు, నేను దేవునికి జవాబుదారిని, నేను దాన్ని అనవసరమైన ఖర్చులకు ఉపయోగించడం తప్పు. సరే అలా కొంతమంది చేస్తున్నారు కదా, గాడ్ విల్ జడ్జ్ దెమ్, ఓకేనా, గాడ్ విల్ జడ్జ్ దెమ్, అది తప్పే, అది తప్పు కాదని నేను అనలేదు. దాన్ని విచ్చలవిడిగానో లేకపోతే దాన్ని ఒక లగ్జరీగానో ఖర్చు పెట్టడం అనేటువంటిది సరైనది కాదు, బట్ మినిమం నేను తీర్చుకోవడం అనేటువంటిది తప్పు కాదు. సో మేము కానుకిస్తేనే మీరు బ్రతుకుతున్నారు, మేము కానుక ఇవ్వబట్టే మీరు పరిచర్య చేయగలుగుతున్నారు, మేము ఇవ్వకపోతే ఏం మీ పరిస్థితి అని అనుకోవద్దు అని అందం కూడా రైట్ కాదు. కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుడు అక్కడ పౌలు ఇంకొక క్లారిటీ అంటే తన విషయంలో ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేంటంటే చూడండి, ఎవడైనను 7వ వచనం నుంచి, ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయినా, చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు, మందను కాచి మంద పాలు త్రాగని వాడెవడు. ఈ మాటలు నేను లోకానుసారంగా చెప్తున్నానా? లేదు కదా. ధర్మశాస్త్రం కూడా దీన్ని చెప్పుచున్నది, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది దేవుడు ఎడ్ల కొరకు ఇక్కడ విచారించుచున్నాడా? లేదు. మనిషిని ఉద్దేశించి తన పరిచర్య చేస్తున్నటువంటి, తన పని చేస్తున్నటువంటి సేవకుణ్ణి ఉద్దేశించే ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అతను సేవ చేస్తున్నాడు కాబట్టి అతను తినడానికి హక్కుదారుడు. నేను ముందుగా చెప్పాను కదా, ఒకవేళ సేవ కోసం పంపించినటువంటి డబ్బులతో వ్యక్తిగతంగా తాను పొలాలు కొనుక్కున్నా, ఇళ్ళు కొనుక్కున్నా, తాను దాన్ని కూడబెట్టుకుంటున్నా కానీ అది తప్పే. కానీ తన మినిమం నీడ్స్ తీర్చుకోవడం అనేటువంటిది తప్పు కాదు. తను తన భార్యా బిడ్డలు తినడానికి వాళ్ళ హక్కుదారులే, వాళ్ళ హక్కుదారులే. ఎప్పుడైనా పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా నేను నెలకొకసారి నా భార్య బిడ్డలు బయటకు తీసుకొని వెళ్తాను జోర్హాట్ టౌన్కి. తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి పిల్లలకి కేఎఫ్సీ అంటే ఇష్టం కాబట్టి వాళ్ళకి కేఎఫ్సీ తీసుకొని వెళ్తాను. నా భార్యగా మామూలుగా ఫోటో తీసి దాని స్టేటస్లో పెట్టబోతే నేను చెప్తా ఉంటాను, అమ్మా పెట్టబాకమ్మా ఎందుకు వచ్చిన బాధ. అందరు కాబట్టి కొంతమంది అన్నా వీళ్ళు చూడు మనం పంపించే డబ్బులతో అట్లా లగ్గి చేస్తారా అని అనుకుంటారేమో. సో చూడండి, నేను వాళ్ళు ఇస్తాను ఏం చేస్తున్నాను, ఇక్కడ కట్ చేస్తూ ఉన్నాను, ఇస్తాను కట్ చే. ఆ స్వాతంత్రం లేదు. ఏదైనా ఒక ఫోటో పెట్టడానికి కూడా ఆ స్వాతంత్రం ఉండదు, ఎందుకంటే ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇక్కడ మీరు ఎప్పుడైనా అక్కడికి వస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ నాకు కారు అనేటువంటిది ఎంత నీడ్ ఉందో, ఎంత నీడ్ ఉందో. దాదాపు ఒక్కొక్క సీజన్లో మాకు 4:30 పడిపోతుంది, 5:30కి బయట ఎవ్వరు ఉండరు, ఎక్కడికి వెళ్ళాలన్నా కష్టమే. ఇప్పుడు ఏదన్నా కావాలంటే, ఈవెన్ నాకు పెరుగు కావాలంటే 25 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోవాలి నేను. ఎప్పుడైనా ఒక సీజన్లో మాత్రం ఇక్కడ నాకు టమాటాలు దొరుకుతాయి, ఈ మిగిలిన సీజన్లో నాకు టమాటాలు కావాలన్నా, కూరగాయలు కావాలన్నా 25 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోవాలి నేను. 25 కిలోమీటర్లు ఒక్కొక్కసారి ప్రార్థనకి భార్య బిడ్డల్ని రాత్రులు వేసుకొని తిరగాలంటే ఎంత కష్టమో. సో అంత అవసరత ఉంది కాబట్టి ప్రారంభ దినాల్లో భార్య బిడ్డల్ని వేసుకొని, ఆడపిల్లల్ని వేసుకొని రాత్రుల్లో పరిచయకి వెళ్ళి రావడానికి భయపడుతున్నాం. రోడ్లు బాగుండవు కాబట్టి సేఫ్టీ కోసమని ఒక డాక్టర్ గారు నాకు సహకరిస్తే, డాక్టర్ గారు అంటే అప్పుగానే సహకరిస్తే దాన్ని బట్టి ఒక చిన్న కారు తీసుకున్నాను సెకండ్ హ్యాండ్స్లో. దాని గురించే డైరెక్ట్గా నా స్నేహితుల వినోదం దగ్గర ప్రజలు రకరకాలుగా మాట్లాడారు, బా అన్న అసలు అక్కడ ఫుల్ అక్కడికి వెళ్ళిన వెంటనే కారు కొనేసాడు అన్న, అక్కడ లగ్జరీగా బతికేస్తున్నాడు అన్నకి ఎంత కానుకలు వస్తున్నాయో అన్న వెల్ సెటిల్డ్, అన్న ఫారెన్ ఫండ్ వస్తుందేమో అని రకరకాలుగా ప్రజలు చెప్తున్నారట. చెప్తుంటే వినోద్ అన్న నాకు చెప్పి నా దగ్గర బాధపడ్డాడు, అజయ్ అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ ఎలా పరిచయం జరుగుతుందో వాళ్ళకి తెలీదు, అందుకోసం వాళ్ళు రకరకాలుగా ఇలా మాట్లాడుకుంటున్నారు. బహుశా అందుకోసమేనేమో నాకు తెలీదు, నువ్వు వెళ్ళేటప్పుడు నేను వెళ్ళేటప్పుడు నీకెందుకన్నా, మేము ఉన్నాం కదన్నా, మేము చూసుకుంటామన్నా అన్న వాళ్ళందరూ కూడా అందరూ సైలెంట్ అయిపోయారు, వాళ్ళెవ్వరూ కానుకలు పంపించడం లేదు. బట్ ఐఎమ్ నాట్ వరింగ్ అబౌట్ దట్, నాకేమాత్రం చింత లేదు, దాని గురించి నేను ఏ బాధపడట్లేదు. ఎందుకంటే నా దేవుని తెలుసు నాకెంత అవసరమో, ఎప్పుడు ఎంత ఇవ్వాలో. సో కాబట్టి వాళ్ళ గురించి నేనేం బాధపడట్లేదు. బహుశా కొన్నిసార్లు నేను అనుకుంటాను దేవుడే ఆపాడు. ఎందుకు ఆపాడు? ఒకవేళ ఎక్కువైనా కానీ అది నాకు ప్రమాదమే, డబ్బులు ఎక్కువైతే ప్రమాదం. కొన్ని కొన్నిసార్లు ఇక్కడ ఉన్నటువంటి అవసరాన్ని బట్టి, ఇక్కడ ఇది అవసరతుంది, ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దీనికోసం ఏదైనా స్పాన్సర్ ఎవరైనా స్పాన్సర్ చేస్తారని పెడదామని అనిపిస్తుంది, మళ్ళీ వద్దు. దేవుని తెలుసుగా ఎంత ఎప్పుడు అవసరమైతే అప్పుడే ఇస్తాడు, ఇచ్చినప్పుడే దానికి అర్థం పోతుంది. ఎందుకు ఇప్పుడు నేను అడిగామనుకోండి ఎక్కువ డబ్బులు వస్తుంది, కానీ నాకు తెలుసు ఎక్కువ డబ్బులు వస్తేనే మాకు ప్రమాదం సేవకులకి. తక్కువలోనే నమ్మకంగా ఉంటాం. డబ్బులు ఎక్కువ వస్తే నేను కూడా పాడైపోతాను. ఇంత గొప్ప ప్రసంగం చేస్తున్నంత మాత్రాన అజాన్ని ఆకాశం నుంచి ఊడిపడలేదు. డబ్బులు వచ్చిన ఎక్కువ డబ్బులు వచ్చిన మాత్రం నమ్మకంగా ఉంటాడని గ్యారంటీ లేదు. డబ్బు చాలా ప్రమాదకరమైనటువంటిది, అది ఎవరినైనా పతనం చేస్తుంది. అందుకోసం అయితే వదిలే ప్రభువా, ఎవరెప్పుడు ఇస్తే అప్పుడు ఈయన ఎంత ఇస్తే అంత ఇవ్వని, ఆ వచ్చిందని నమ్మకంగా ఫస్ట్ నా కుటుంబ పోషణకు ఉపయోగించుకుంటా, తర్వాత పరిచర్యకు మిగిలినంతగా పరిచర్యకు ఉపయోగించుకుంటా. సో క్రీస్తునందు ప్రేమ దూరమిల్లారా, జ్ఞాపకం చేసుకోండి, ఇది ఈవెన్ మిషనరీ అనే కాదు సేవకుల విషయంలో కూడా వాళ్ళు కళ్ళమును వారు కళ్ళ ముత్ర కూర్చున్నటువంటి ఎద్దుల్లాంటి వారు. వారు మూతికి చిక్కం పెట్టద్దు, లెట్ దమ్ ఈట్. అయితే దోచుకున్నటువంటి బడాబాబుల గురించి నేను మాట్లాడడం లేదు, పేద సేవకుల గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు విశ్వాసులు కూడా ఎలాగ తయారయ్యారంటే, నన్ను క్షమించండి, బహుశా ఇలా చెప్పడం మీకు నెగిటివ్ గా అనిపించొచ్చేమో, పల్లెటూరులో చిన్న చిన్న పట్టణాల్లో సైకిల్ మీద వెళ్ళి పరిచయం చేసుకున్నటువంటి సేవకులు మనకు కనబడరు. మనకి పెద్ద పెద్ద టీవీల్లో కనబడేటువంటి బడాబడా స్పీకర్లు కనపడతారు. మనకి ఏదైనా 10 రూపాయలు ఇస్తే ఆ బడాబడా స్పీకర్లకి పంపించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళు టీవీలో కింద మిమ్మల్ని స్క్రోల్ చేస్తారు, మీ పేరు చెప్తారు, మీ స్పాన్సర్ చేశారని చెప్పారు అంటారు. కానీ ఇల్లో పని చేయరుగా. మనకి ఎక్కడ పబ్లిసిటీ వస్తుందో అక్కడే మనం కానుకలు ఇస్తా ఉన్నాం. నేను ఇక్కడ మిషనరీల కోసం అని చెప్పడం లేదు, మీరున్న చోట కూడా పల్లెటూరులో గ్రామాల్లో, బహుశా ఇప్పుడు ఒక పల్లెటూరు నుంచి వచ్చావు, మీ పల్లెటూరులో ఒక చిన్న సంఘం ఉంది, ఆ చిన్న సేవకుడు ఎంత కష్టపడి పరిచయం చేస్తున్నాడో ఆలోచన చెయ్యండి. వాళ్ళకి లేక ఒక్కొక్కసారి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు. మనం ఎలా తయారామంటే, అడిగేవాడికే ఇస్తాం, అడగని వాడికి ఇవ్వం. మనం ఈ టీవీలో బడాబడా స్పీకర్లు అందరూ కూడా అడుగుతారు కాబట్టి వాళ్ళకి ఇస్తాం మనం. వాళ్ళు మన పేర్లు చదువుతారు కాబట్టి వాళ్ళకి మనం ఇస్తాం మనం. పెద్ద పెద్ద సంఘాల్లో అప్పటికే వేలకు వేల లక్షల లక్షల రూపాయలు కూడబెట్టేస్తుంటారు, పరిచర్యకు ఉపయోగించరు, కేవలం బిల్డింగ్లు కట్టుకోవడానికి, పడగొట్టుకోవడానికి అద్భుతంగా రాళ్లతో కట్టబడిన మందిరాన్ని అద్భుతంగా నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి దగ్గర లక్షల లక్షల రూపాయలు తీసుకెళ్ళి కానుకలు ఇస్తూ ఉంటారు. మా కుటుంబం తరపున 100,000 రూపాయలు, మా కుటుంబం తరపున ఈ తలుపులు స్పాన్సర్. మా గ్రామాల్లో పల్లెటూరులో రేకులు షెడ్ వేసుకొని కనీసం ఒక 2 ఫ్యాన్లు కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి. నువ్వు ఇక్కడ ఆల్రెడీ లక్షలు మురిగిపోతున్నటువంటి ఈ సంఘానికి నువ్వు 100,000 రూపాయలు స్పాన్సర్ చేసే బదులు అదేదో ఒక చిన్న మందిరానికి వెళ్ళి, బహుశా అక్కడ నీకు ఏ పేరు రాకపోవచ్చు, అక్కడ 2 ఫ్యాన్లు వేపించు, 2 లైట్లు వేపించు, ఒక తలుపు పెట్టించు. గ్రామంలో ఎక్కడైనా ఒక పరిచయం జరుగుతూ ఉంటే నువ్వు బడా సంఘానికి ఇవ్వాలనుకున్న ఆ పెద్ద కానికేదో చిన్న సేవకుడికి ఇవ్వు కదండి. మన ట్రీట్మెంట్ కూడా ఎలా ఉంటుందంటే, ఒకరు కోటు బూట్ వేసుకొని వచ్చాడు అనుకోండి సేవకుడికి, అతనికి 500 రూపాయలు కానుక. ఒకరు అతను మంచి ఒక చాలా పేద సేవకుడు చిన్న సంచలు ఇచ్చుకొని ఒకరు వచ్చాడు అనుకోండి, అతను ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి పంపిస్తాం. యాక్చువల్గా 500 రూపాయలు ఎవరికి అవసరం, ఎవరికి అవసరం ఆలోచించేయండి. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, బహుశా నా మాటలతో మీరు ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు, ఇందులో మీకు కొన్ని ప్రశ్నలు కూడా ఒక లేవనెత్తొచ్చేమో. బట్ అయినప్పటికీ కూడా ఉదయకాల సమయంలో పౌలు చెప్పినటువంటి మాటలను ఉద్దేశించి నేను మీతో జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైనా సరే సొంత కొలువులో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పనిచేస్తారా? అయితే పౌలు అలా చేయలేదు, పౌలు అలా చేయలేదు. పౌలు స్పెసిఫిక్, అతనికి యూనిక్గా అతనికి ఒక టాలెంట్ ఉంది. తను డేరాలు కుట్టేటువంటి వాడు కాబట్టి అతడు ఆ విధంగా కుట్టుకుంటూ అతడు పరిచయం చేసుకున్నాడు, ఆ విధంగా పరిచయం చేసుకున్నాడు. సో మేము కూడా మిషన్ ఫీల్డ్లో ఉన్నాం కదా, మేము కూడా మిషన్ ఫీల్డ్లో ఉన్నాం, మనం కూడా ఏదైనా ఒక చిన్న పని చేద్దాము. ప్రతిసారి మనం ఎవరో ఏదో ఇస్తారని స్పాన్సర్స్ చేస్తారని చెప్పి అందరి మీద డిపెండ్ అవ్వడం కూడా ఇప్పుడు కూడా రైట్ కాదు. అందుకని మేము ప్రయత్నాలు చేసాం, ఎందుకని మా ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. మేము ఉల్లగడ్డ తోటలు వేసాం, ఆ పంటలు వేసాం, ఈ పంటలు వేసాం, అదేంటో విచిత్రంగా. మేము పంట వేయకముందు మాత్రం రేటు భయంకరంగా ఉంటుంది, మేము పంట వేసి మా పంట చేతికి వచ్చే సమయానికి మాత్రం మేము పంట వేయకముందు అంతా కూడా పొటాటో కేజీ 40 రూపాయలు కొనుగోలు జరిగేది. అందుకని మేము కూడా పంట వేసాం, మేము పంట వేసి మా పంట చేతికి వచ్చే సమయానికి కేజీ 10 రూపాయలు అన్నారు. 10 రూపాయలతో అమ్మితే కనీసం మన పెట్టుబడి కూడా రాదు. దాదాపు ఒక 20 బస్తాలు పొటాటో 3 నెలల నుంచి అట్టే పెట్టుకున్నాను రూమ్లో. ఏం చేస్తాను, అట్ట అమ్మలేను, ఇలా ఉంచుకోలేను, కానీ తప్పదు. నిన్న మావిడ అంటుంది, బహుశా ఇది చేయడానికి దేవుడు మనకు అనుమతి ఇవ్వడం లేదేమో, దేవుడు ఇది చేయడానికి మనకు అనుమతి ఇవ్వడం లేదేమో. కానీ నేను చాలా క్లారిటీగా ఉన్నాను, ఏ పంట పొలం చేసినా లేకపోతే ఒకసారి ఒకన సందర్భంలో పందిని తీసుకొని, ఇక్కడ పందుల వ్యాపారం ఎక్కువ కాబట్టి దాంతో కూడా వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేశాను. కానీ 100% ఇందులో నుంచి వచ్చే ప్రతి రూపాయి మిషనరీ పరిచర్యకే వెళ్ళాలి, కానీ నా కుటుంబ పోషణకు 1 రూపాయి కూడా ఇందులోంచి రాకూడదు. అక్కడి నుంచి నాకు ఏదైనా కానుకొస్తే దాంతోనే కుటుంబాన్ని పోషించుకోవాలి కానీ అని చెప్పి కూడా అనుకున్నాను. అనుకోవడం కాదు, ఇప్పటిదాకా వచ్చిన ప్రతి 10 రూపాయలు కూడా నేను దాని పరిచర్యకే ఖర్చు పెట్టాను నేను. కానీ ఎందుకో మరి మేము దేంట్లో ప్రారంభం చేసినా కానీ దాంట్లో మాకు విఫలమే అవుతా ఉంది, విఫలమవుతుంది. భవిష్యత్ ఆవిడ అంటుంది నిన్న దేవుడు దానికి మనకు అనుమతించలేదేమో. ఓకే, లైక్ దట్ ఆల్సో గుడ్. సో కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుడిలారా జ్ఞాపకం చేసుకోండి. నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎవడైనాను ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తాను, 5వ వచనం, తక్కిన అపొస్తలుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా. ఇక్కడ ఇంకొక సమస్య, కానీ అప్పటికి ఇప్పటికీ ఇది పొంతన కుదరదు. అప్పట్లో ఒక స్త్రీని బయటకు తీసుకుని వెళ్ళి వాళ్ళతో పాటు తిప్పడం అంటే అది చాలా ఇబ్బందికరమైనటువంటిది, కష్టమైనటువంటిది. ఎందుకంటే స్త్రీ ఇంట్లోనే ఉండాలి, స్త్రీకి ఆ స్వాతంత్రం లేదు. కానీ ఆ రోజుల్లో పౌలు మరికొంతమంది సహోదరులు సేవకులు వాళ్ళ భార్యలను తీసుకొని వెళ్ళి పరిచయం చేస్తుంటే దాన్ని కూడా విమర్శించినటువంటి వాళ్ళు ఆ రోజు ఉన్నారు. ఈ రోజు విమర్శ ఎలా ఉందంటే, ఈ పాస్టమ్మ గారు ఎప్పుడు ఆయనతో పాటు రాదే, ఈ పాస్టమ్మ గారు పాస్టర్ గారితో పాటు రావచ్చు కదా, ఆమె కూడా పరిచయం చేయొచ్చు కదా. అది మనం ఒత్తిడి చేయకూడదు. నీకు నీకు రావాలని ఆశ ఉంటే మీ పాస్టమ్మ గారి కొరకు ప్రార్థన చేయి. ఒకవేళ పాస్టమ్మ గారులు ఎవరైనా ఉంటే మీరు కూడా మీ భర్తలతో కలిసి వెళ్ళి పరిచయంలో పాలి భాగస్తులు అవ్వడం మంచిది. అది నీ భర్తకు మంచి సాక్ష్యాన్ని ఇస్తుంది, అది చాలా సహకారంగా ఉంటుంది. ఇన్ కేస్ కొన్ని సమయాల్లో మనం అర్థం చేసుకోవాలి, పాస్టర్ గారు నా ఎగ్జాంపుల్లో చెప్తాను, మా ఇంట్లో మావిడికి బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, తన ఇంట్లో బాగాలేక పండుకోనుంది. నేను చెప్పాను నాతో పాటు కుటుంబ ఆరాధనకు వస్తే బాగుంటుంది ఫ్యామిలీ ప్రేయర్కి అన్నాను, నాకు అస్సలు ఆరోగ్యం బాగాలేదు, నేను అందుకని నేను రాలేను అని చెప్పానింది. నేను సరే అని చెప్పి నేను ఒక్కడనే వెళ్ళిపోయాను. వాళ్ళు టక్కన ఏమన్నారు తెలుసా, అంతేలే పాస్టర్ గారు మా ఇంటికి అయితే ఎందుకు వస్తారులేండి, వాళ్ళ ఇంటికి అయితే మీరు కుటుంబంగా వస్తారు. అట్లా కాదా, మాకు ఆరోగ్యం బాగాలేదు. అంతేలేండి, మా ఇంటికి మా ఇంటి దగ్గరకు వచ్చే సమయానికి మీకు ఆరోగ్యం బాగుండవు. సడన్ గానే వేసింది. ఇప్పుడు నేనేం చేయాలి, నా భార్యకి ఒంట్లో బాగలేదన్నా కానీ అమ్మ మన ఇట్ల గురించి మాట్లాడుకున్నా, నువ్వు బలవంతంగా నువ్వు రావాల్సిందని చెప్పి తను ఇబ్బంది పడుతున్నా కానీ నేను తను బలవంతంగా తీసుకుని వెళ్ళాలా? లేదులేమో వాళ్ళు అర్థం చేసుకుంటారులే అని చెప్పి తను ఇంట్లో పెట్టేసి వెళ్ళాలా? చూసారు, సేవకులకి కొన్ని కొన్ని సమయాల్లో స్వతంత్రం ఏ విధంగా కట్ అయిపోతుంటుందో వాళ్ళ కుటుంబాల్లో. తనకి బాగలేకపోయినా ఇబ్బంది కాకపోయినా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా అమ్మ నువ్వు రాకపోతే వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారు, వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, ఎలాగో ఒకలాగో వచ్చి నువ్వు గమ్ముగా కూర్చో చాలు, సరే ఇంకా కాదని లెక్క ఈమె ఎలాగో వచ్చాడు కూర్చుంది. కూర్చున్న వెంటనే ఇప్పుడు వాళ్ళు తినమని ఒత్తిడి చేశారు, అమ్మ వద్దమ్మ కడుపులో బాగాలేదు వద్దు. వెంటనే అట్లా కాదులేండి పాసమ్మ, ఒక్క ముద్ద అన్న, కొంచెం అన్న, మా కోసం అన్న. తింటే మీకు ఆరోగ్యం పాడవుతుంది, తినకపోతే మీరు ఇబ్బంది పడుతున్నారు. సేవకుల పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. అప్పటికే ఆమె బలవంతం చేసి తన ఆరోగ్య పరిస్థితి మైండ్లో పెట్టుకొని నో చెప్పింది అనుకోండి, రేపు ఇంకొకరి ఇంట్లో తింటే అంతేలే, వాళ్ళ ఇంట్లో అయితే తింటారు, మా ఇంట్లో తింటారు, మేము పేదవాళ్ళం కదా. వీళ్ళ దగ్గర నుంచే డైలాగ్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా, సేవకుల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో. తిన్నా తప్పే, తినకపోయినా తప్పే, వెళ్ళినా తప్పే, వెళ్ళకపోయినా తప్పే, ఒక ఇంట్లో టీ తాగి ఇంకొక ఇంట్లో టీ తాగపోయినా తప్పే. అలా అని చెప్పి మీరు ఇచ్చిన అందరిలో టీ తాగితే మాకు ముప్పు. ఎందుకు సేవకులకు షుగర్లు వస్తున్నాయి, ఎందుకు బీపీలు వస్తున్నాయి, ఎందుకు రకరకాల రోగాలు వస్తున్నాయి అంటే విశ్వాసులు కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉంటారు. కాబట్టి సో సేవకుల పరిస్థితి ఇలా ఉంటుంది. సో క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఈ సమస్యలన్నీ నేను ఒక సంఘ కాపరిగా ఉన్నప్పుడు అనుభవించాను, కానీ ఇప్పుడు మిషనరీగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయట్లేదు. ఎందుకంటే మాకు అంత విశ్వాసులు ఇక్కడ లేరు కాబట్టి, సో జ్ఞాపకం చేసుకోండి, ఆ రోజు భార్యని తీసుకుని వెళ్ళినందుకు విమర్శ, ఈరోజు భార్యని తీసుకోలేనందుకు వెళ్ళలేకపోతున్నందుకు విమర్శ. అయితే వెళ్ళడం మంచిదే, అది మంచి సలహానే. ఇన్ కేస్ వాళ్ళ ఆరోగ్యం బాగాలేనప్పుడు, వాళ్ళకి ఇబ్బంది లేనప్పుడు, ఇబ్బందిగా ఉన్నప్పుడు మీరు కూడా విశ్వాసులుగా అర్థం చేసుకోవడం అనేది మంచి విషయం. తర్వాత నేను 10వ వచనం చదువుతున్నాను, కేవలము మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను, ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము తొక్కించువాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కింపవలను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తుచుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములను కోసుకొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగినడలా మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకునటకై అన్నిటినీ సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించు వారు ఆలయము వలన జీవనము చేయుచున్నారని బలిపీఠమునొద్ద కనిపెట్టుకుని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగరా. అలాగున సువార్త ప్రచురించు వారు సువార్త వలన జీవింపవలని ప్రభువు నియమించి ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలనేది మొత్తం కూడా ఒక సేవకుడు గురించి, అతడు కుటుంబ పోషణ గురించి, అతడు తినేటువంటి హక్కును గురించి పౌలు మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రభువు దేవుని బిడ్డలారా, ఒక సేవకునికి ఇవ్వడం తప్పు అని పౌలు ఎక్కడా చెప్పలేదు. ఒక సేవకుడు పోషించబడ్డం తప్పు అని పౌలు ఎక్కడ కూడా చెప్పలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు. అట్ ద సేమ్ టైం అది ఒక హక్కులాగా పౌలు జ్ఞాపకం చేశాడు. ఒక సేవకుడు, ఇప్పుడు నువ్వు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నావు కదండి, నువ్వు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నావు, నెలంతా నువ్వు ఉద్యోగం చేసావు, నీకు నెల మొదట్లో నీకు జీతం ఇవ్వకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? జీతం ఇవ్వకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? సేవకుని పరిస్థితి కూడా అదే కాదా? సేవకుని పరిస్థితి అదే అది కాదా? కొన్ని మెయిన్లైన్ చర్చెస్లో నేను చిన్నప్పటి నుంచి గమనించింది, సార్ మాకు ఈ శాలరీ సరిపోవడం లేదు, కొంచెం శాలరీ పెంచండి సార్ అని అంటే దానికి ఎంత బాధపడిపోతారో. శాలరీ పెంచాలా? ఏ నీకు శాలరీ సరిపోవడం లేదా? మీకేం ఖర్చులు ఉంటాయి? అదేం మాట, అది నాకు అర్థం కాదు. మీకేం ఖర్చులు ఉంటాయి సార్? ఏ ఆయన మనిషి కాదా? ఆయనకు భార్య లేదా? ఆయనకు బిడ్డలు లేరా? ఆయన వాళ్ళ పిల్లలు స్కూల్లో చేర్పించుకోకూడదా? మంచి స్కూల్లో చదివించుకోకూడదా? తన హాస్పిటల్ భార్యను హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యం చేయించుకోకూడదా? అంత అవసరం ఏముందండి? గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళకూడదా అని రకరకాలుగా మాట్లాడేవాళ్ళ మాటలు ఉంటాయి. అవి మీకు తెలియదు, ఎందుకంటే అనుభవించే వాళ్ళం మాకు తెలుసు ఆ మాటలు ఎలా ఉంటాయో. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, హీ హాస్ రైట్. అతడు హక్కుదారుడు, అతడి హక్కుదారు. అయితే అతను హక్కును దుర్వినియోగపరచుకుంటే గాడ్ విల్ జడ్జ్ దెమ్, దట్ ఈస్ నాట్ రైట్. దుర్వినియోగపరచుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు, కానీ సద్వినియోగం పరుచుకొని ఆ హక్కుల్ని వాడుకునేటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. దాన్ని విమర్శించేటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, దాన్ని విమర్శించేటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. శరీర సంబంధమైన ఫలములను కోసుకున్నట్టుకు గొప్ప కార్యమా, లిటరల్గా వాళ్ళు పొందుకునేటువంటి కానుకల గురించి పౌలు మాట్లాడుతున్నాడు. సువార్త ప్రచురించు వారు సువార్త వలన జీవింపవలని ప్రభువు నియమించున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు దాన్ని నియమించింది? సంఘ పెద్దల. ఎవరు దాన్ని నియమించింది? కమిటీ వల్ల కాదు, కాదు, ప్రభువు దాన్ని నియమించాడు. ప్రభువు దాన్ని నియమించాడు. నువ్వు ఇక్కడ పనిచేయి, నువ్వు ఇక్కడ తిను అని అన్నాడు క్రీస్తునందు ప్రభువు దేవుని బిడ్డలారా. కాబట్టి ఒకవేళ నీకు ప్రేరేపణ కలిగితే ఇవ్వు కానీ విమర్శించొద్దు, మేమిస్తేనే బ్రతుకుతున్నాడు అన్న పదం నీ నోట్లో నుంచి ఎప్పటికీ కూడా రానివ్వద్దు. ఇవ్వడం అనేటువంటిది నీ బాధ్యత, పొందుకోవడం అనేటువంటిది ఆయన హక్కు. ఓకేనా? సో 15 వచ్చి నేనైతే వీటిలో దేన్నైనా వినియోగించుకోనలేదు. దిస్ ఇస్ పౌల్స్ పర్సనల్ కమిట్మెంట్, అది పౌల్ యొక్క వ్యక్తిగత కమిట్మెంట్. నేనైతే వీటిలో దేనిని ఉపయోగించుకోనలేదు. నేను ఉపయోగించుకోలేదు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా మీరు కూడా ఉపయోగించుకోవద్దు, మీరు కూడా మీరు ఎవరు కాపర్లకు ఇవ్వబాకండి, మీ సేవకులకు ఇవ్వబాకండి అని చెప్పడం లేదు పౌలు, అలాని కూడా చెప్పడం లేదు. ఓకేనా? అయితే నేను ఉపయోగించుకోలేదు, దట్ ఈస్ మై పర్సనల్ కమిట్మెంట్. నేనైతే వీటిలో దేన్ని కూడా ఉపయోగించుకోలేదు. మీరు నా ఎడల ఇలాగున జరుపవాలని ఈ సంగతులు వ్రాయనూ లేదు. అలా అని చెప్పి ఇప్పుడు నేను ఫైనాన్స్ గురించి మాట్లాడుతున్నాను, అవసరతల గురించి మాట్లాడుతున్నానంటే నేనేదో అవసరతలో ఉన్నానని, కొదువులో ఉన్నానని, సో ఇప్పుడు మీరు నాకు ఇవ్వండి అని చెప్పి నేను ఇండైరెక్ట్గా మీకు హింట్ ఇవ్వడం లేదు, ఇండైరెక్ట్గా కూడా మీతో మాట్లాడడం లేదు. నా ఎడల ఇలాగు జరుపులని ఈ సంగతులు వ్రాయను లేదు. ఎవడైనాను నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయినడల నాకు శ్రమ. సో క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉంది, నేను దాన్ని బట్టి అతిశయిస్తున్నాను. ఒకవేళ ఓకేనా, నేను ఎవరి దగ్గర తీసుకోకుండా నా చేతులతో కష్టపడి నేను పనిచేసి నేను సంపాదించుకుంటూ నేను పరిచర్య చేస్తున్నాను, నేను దీన్ని బట్టి అతిశయించుస్తున్నాను, దీన్ని బట్టి నా అత్యయని మీలో ఎవరు కూడా దాన్ని తీసుకోవడానికి తీయడానికి మీకు వీలు లేదు. నా టార్గెట్ అంతా ఏంది? సువార్తను ప్రకటించడం. నేను ఆ పని చేసుకుంటూ వెళ్తుంటాను. అయితే ఆ సువార్తికుణ్ణి పోషించేటువంటి బాధ్యత, ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ, అది నీకివ్వబడింది. యూ టేక్ కేర్ ఆఫ్ ద సర్వెంట్. అయితే నువ్వు ఇచ్చేటప్పుడు, నువ్వు విత్తనాన్ని విత్తేటప్పుడు ఎక్కడ విత్తాలో కూడా నువ్వు ఆలోచన చేసుకో, ఇది నీ వ్యక్తిగతమైనది. ఎవరైనా సరే మంచి నేలను విత్తుతారా, అనవసరమైనటువంటి నేలలో విత్తనాలు విత్తుతారా, ఫలించేటువంటి నేలలో విత్తుతారా, ఫలింపని నేలలో విత్తుతారా? జాగ్రత్తగా చూచి ఆలోచన చేసి ఈ నేలలో అయితే మంచి పంట వస్తుందని అక్కడ విత్తనం విత్తుతారు. అదే రీతిగా నువ్వు కానుక ఇచ్చేటప్పుడు ఎక్కడ అవసరత ఉందో, ఎక్కడ అవసరత ఉందో అక్కడ విత్తితే మంచిది. డబ్బులు మురిగిపోతున్న దగ్గర, బ్యాంకుల్లో లక్షలు లక్షలు కూడబెట్టుకుంటూ పరిచర్యకు ఉపయోగించనటువంటి దగ్గర, లక్షల లక్షలను వాళ్ళు వాళ్ళ పేర్ల కుటుంబాల పేర్ల మీద వేసుకుంటూ లగ్జరీస్గా బ్రతుకుతున్నటువంటి ఆ భూముల దగ్గర మీరు విత్తనాన్ని విత్తద్దు. ఆ భూముల దగ్గర మీరు విత్తనాన్ని విత్తద్దు. మంచి భూమిలో చూసి విత్తనాన్ని మీరు నాటండి. చాలా సంతోషం, మీలో చాలా మంది ఉత్తర భారతదేశంలో మీకు తెలియకపోయినప్పటికీ మిషన్ ఫీల్డ్స్లో మీరు విత్తనాలను విత్తుతున్నారు. ఎస్ఎఫ్జే ఉన్నటువంటి ఆ దర్శనాన్ని బట్టి నేను ప్రభుకి స్తుతి చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఐ నో, నేను ఇక్కడ మిషన్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. ఇక్కడ కొంతమంది సేవకులు వాళ్ళకి శాలరీస్ ఇవ్వలేకపోవడం వల్ల, వాళ్ళకి చర్చెస్ వాళ్ళు శాలరీస్ ఇవ్వలేకపోవడం వలన కుటుంబాన్ని పోషించుకోలేక వాళ్ళు పని వదిలిపెట్టేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, సేవ వదిలిపెట్టేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలా మూతబడిపోయినటువంటి చర్చీలు చాలా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఎవరైనా ఇంకా నిలబడి కష్టపడి పరిచయం చేస్తుంటే వాళ్ళకు శాలరీ లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ని మీరు సేవకు రండి అని అంటే, సేవకు వస్తే మేము ఏం తినాలి సార్, ఎలా తినాలి సార్ అని చెప్పి భయపడిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ చెప్పినట్లు విశ్వాసంతో బ్రదర్ ప్రభువు నీకు ఇస్తాడు అని నేను ఇక్కడ చెప్పలేను నేను. ఎందుకంటే ఇక్కడ ఏ విశ్వాసి కూడా అలా ప్రతిస్పందించడు, ఏ విశ్వాసి కూడా అలా ఇవ్వడు. ఇక్కడ విశ్వాసులకి ఒక సేవకుడిని పోషించాలన్న సంగతి వీళ్ళకు తెలియదు, ఒక కానుక ఇవ్వాలన్న సంగతి వీళ్ళకు తెలియదు. అలాంటి క్రమంలో కూడా ఇక్కడ ఎంతో మంది నమ్మకంగా కష్టపడి పరిచర్య చేస్తూ ఉన్నారు. కొంతమంది యవనస్తులు ఉన్నారు, సార్ మాకు సేవ చేయాలని ఆసక్తి ఉంది సార్, కానీ ఎలా చేయాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు సార్. వాళ్ళు కూలీకి వెళ్ళి వస్తేనే వాళ్ళ కుటుంబాలు పోషించబడతాయి, లేకపోతే లేదు. మరి అలాంటిది ఇప్పుడు వాళ్ళే బైబుల్ ట్రైనింగ్కి వెళ్ళాలంటే, ఇప్పుడు బైబుల్ ట్రైనింగ్కి పంపించాలంటే ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయో తెలుసా? మరి ఎక్కడి నుంచి వస్తాయి? కొంతమంది విత్తితేనే, కొంతమంది మిషన్ ఫీల్డ్స్లో విత్తితేనే వస్తాయి. ఇప్పుడు నా దగ్గర అలా విత్తుతున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఇద్దరిని బైబుల్ కాలేజీకి పంపించాను. వాళ్ళు ఎవరొస్తారు కాబట్టి వాళ్ళని బయట బైబుల్ కాలేజీకి పంపించాను. సంవత్సరానికి 45,000 రూపాయలు. ఇప్పుడు నా దగ్గర ఒక 10 మందిని శిష్యుల్ని తయారు చేస్తూ ఉన్నాను. ఎలా తయారు చేయగలుగుతా ఉన్నా? విత్తుతున్న విత్తనాల్ని బట్టే. ఈరోజు జెమ్స్ మిషన్స్ అన్ని ప్రాంతాల్లో విస్తరించింది. ఎలా విస్తరించింది? అనేక మంది అవసరతను, నేలను గుర్తించి అక్కడ విత్తారు కాబట్టే. విత్తకపోతే ఎవరు కూడా ఏమీ చేయలేం, క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మాకేదో కొదువ ఉన్నదే అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ టాపిక్ మాట్లాడడం లేదు. బట్ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అట్ ద సేమ్ టైం ఒకవేళ మీ సంఘ కాపరి, ఒకవేళ అది చిన్న సంఘం అయితే, అది పల్లెటూరు సంఘం అయితే, ఆయన చాలా భేద సేవకుడైతే, మీరు ఇవ్వవలసినటువంటి కానుకను ఆయనకి ఇవ్వడం ఆపి నా దగ్గరికి పంపించడం కూడా రైట్ కాదు. మా అని అనుకుంటా నేను నన్నే నా మీద బ్లేమ్ వేసుకుంటున్నాను నేను. ఓకేనా? నీ సేవకుడు నీకు వాక్యం పెట్టి నిన్ను పోషిస్తున్న సేవకుడు ఒకవేళ పస్తు ఉంటే నువ్వు నా కడుపు నింపడం రైట్ కాదు. నా కడుపు నింపడం రైట్ కాదు. నువ్వు అక్కడ ఫస్ట్ నీ సేవకుని కడుపు నింపు, ఆ తర్వాత ఏదన్నా పైన మిగిలితే దాన్ని పంపించు. అంతేకాని నీ సేవకుడు కడుపు కొట్టి నా కడుపు నింపద్దు. దట్ ఈస్ ఆల్సో నాట్ రైట్. క్రీస్తునందు ప్రేమించండి దేవుడిలారా. అయితే పౌలు అలాంటి దాన్ని నేను సద్వినియోగం చేసుకోలేదు అని అంటున్నాడు. సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను నాకు గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడును. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగించుకోకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీవితము, నా జీతము. ఇది సేవకుడు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. నాకు కానుక ఇస్తేనే, నాకు జీతం పెంచితేనే జీతం ఇస్తేనే, లేకపోతే నాకు బాగా డబ్బులు వస్తేనే పరిచర్ చేస్తాను, నో. జీతం వస్తుందా లేదా అనేది విషయం పక్కన పెట్టేసి అసలు దాని మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు. నీ పని సువార్తను ప్రకటించడం. నువ్వు సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళు. ఎవరిదైనా కానుక వస్తే సంతోషం, దేవుని స్తుతించు. ఒకవేళ కానుక రాకపోయినా కానీ నువ్వు వరీ కావద్దు. వాళ్ళు జీతం ఇస్తే ఇచ్చారు, ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. ఎందుకంటే నువ్వు చేస్తున్న గృహ నిర్వాహకత్వానికి తగినట్లుగా ఆయన ఇవ్వడానికి ఇస్తాడు. సువార్తను ప్రకటించే పని నువ్వు ఉచితంగానే చేయి. నీ కుటుంబాన్ని పోషించేటటువంటి పనిని దేవుడు చూసుకుంటాడు. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కాదు. ఇవ్వడం అనేటువంటిది నీ బాధ్యత, ఎక్స్పెక్ట్ చేయకపోవడం అనేటువంటిది అది నా బాధ్యత. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఇవ్వడం నీ బాధ్యత, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్. మీరు ఇస్తే నేను చేస్తాను, లేకపోతే మీరు నాకు ఇవ్వడం లేదు మీరు అని చెప్పి మీ మీద బాధపడడం కానీ, లేకపోతే మీరు మీ మీద అలగడం కానీ, ఓకేనా, ఆ విధంగా నేను డిపెండ్ అవ్వడం అనేటువంటిది దట్ ఈస్ మై మిస్టేక్, అది నా తప్పు. ఆయన సువార్తను నేను ఉచితముగా ప్రకటించాలి. నేను ప్రకటించడం నా పని, నేను ప్రకటించుకుంటూ పోతూ ఉంటాను. అవసరాన్ని బట్టి ఆయన అవసరాలు తీరుస్తూ ఉంటాడు. ఆయన ఏదో క్రీతికి ఇస్తాడు. ఇప్పటికొచ్చి దాదాపు 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాల్లో ఇక్కడ వాక్యాన్ని ఎన్నోసార్లు ప్రకటించాను. ఇప్పుడు దాకా నాకు ఇచ్చినటువంటి కానుక రెండే రెండు సార్లు. 3 సంవత్సరాల్లో క్షమించండి, 4 సార్లు. 4 సార్లు కూడా 2 సార్లు కానుక, మీన్ ఫైనాన్స్ మనీ, మిగిలిన 2 సార్లు ఆ పంది యొక్క వెనక భాగం. ఇక్కడ గెస్ట్ స్పీకర్కి, రేపు ఈస్టర్ కూడా నేను స్పీకర్కి వెళ్తున్నాను. రేపు ఈస్టర్ స్పీకర్కి వెళ్ళినాక నాకు ఇచ్చేది అదే పంది యొక్క వెనక భాగాన్ని, తోక భాగాన్ని, పచ్చిని మాంసాన్ని వచ్చిన గెస్ట్ స్పీకర్కి దాన్ని ఇస్తారు వాళ్ళు. అది వాళ్ళ ప్రేమ. దాన్ని మనం తీసుకొని చేసుకునేది కూడా ఏమీ లేదు. సో అలా అని చెప్పి ఇక్కడ వీళ్ళు కానుక ఇవ్వరు. కనీసం పెట్రోల్ ఖర్చుకు కూడా ఎవరు, సార్ మీరు ఇంత దూరం ప్రయాణం చేశారు కనీసం పెట్రోల్ ఉంచుకోండి అలా అని చెప్పి ఎవరైనా పిలిస్తే అక్కడ కొడడం ఆపేస్తున్నామా? లేదు. అసలు వి డోంట్ ఎక్స్పెక్ట్. అంతే, కనీసం పెట్రోల్ కన్నా ఇవ్వండి, ఇవ్వకపోతే ఎట్లా, మాకు కూడా భార్య బిడ్డలు, మేము కుటుంబాన్ని పోషించుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేయడం మా వైపు నుంచి తప్పు. ఒకవేళ మీరు 10 రూపాయలు కానుక ఇచ్చారు, లేదు మా మరీ కానీ 10 రూపాయలు ఇచ్చారు, కనీసం ఎంత కూడా ఇవ్వలేదు అని దిగులు పెట్టుకోవడం, బాధపడడం ఇంకొక తప్పు. ఇది మేము కరెక్ట్ చేసుకోవాల్సి అంటే సేవకులు కరెక్ట్ చేసుకోవాల్సింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను. ఒకసారి అంటే నేను ఆంధ్రాలో ఉన్నప్పుడు చిత్తూరు ప్రాంతానికి బైబుల్ ట్రైనింగ్కి నన్ను సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ క్యాంప్ కోసం పిలిచారు. 2 రోజులు ఉదయం నుంచి సాయంత్రం దాకా కంటిన్యూస్గా నేను ఒక్కడనే మాట్లాడాలి. ఇక్కడ నుంచి ఎల్సీడీ ప్రాజెక్టులు అన్నీ తీసుకుని వెళ్ళాను. నా దగ్గర కనీసం మినిమం ఛార్జ్ కూడా అప్పుడు నాకు డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ఛార్జీలకు ఎంత అవుద్దని చెప్పి అడిగి 300 రూపాయలు తీసుకుని వెళ్ళాను. అంటే రిటర్న్ వచ్చేటప్పుడు ధైర్యం ఏంటంటే ఎలాగో వాళ్ళు కానుకిస్తారు కదా అని చెప్పి 300 రూపాయలు వేరే బ్రదర్ దగ్గర నేను అడిగి తీసుకొని వెళ్ళాను. 3 రోజులు 2 రోజులు ఉదయం నుంచి సాయంత్రం దాకా. అదేం చిన్న సంఘం కాదండి, పెద్ద సంఘమే. ప్లస్ వాళ్ళకి సేవాభారత్ కూడా వాళ్ళకి ఇస్తుంది, ఏంటి వచ్చినటువంటి ఇన్విజిలేటర్ కూడా. అయితే 2 రోజులు ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను వాక్యం చెప్పి నిలబడి కష్టపడి నేను రిటర్న్ అయ్యేటప్పుడు వాళ్ళు కానుక కవర్ ఇచ్చారు. వచ్చి బస్ స్టాండ్కి వచ్చి చూస్తే అందులో 200 రూపాయలు ఉంది. నాకు దిమ్మ తిరిగింది. 200 రూపాయలుంది, కనీసం నాకు వెళ్ళడానికి ఛార్జ్ కూడా సరిపోదది. కనీసం మధ్యలో నేనేమైనా మధ్యలో తిరుపతిలో తిగి తినడానికి కూడా నాకు డబ్బులు సరిపోవు. కనీసం ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి కూడా నాకు డబ్బులు సరిపోవు. నా బాధ చూడండి, వాళ్ళని తిరిగి అడగలేను, వెనక్కి వెళ్ళలేను, ముందుకు వెళ్ళలేను, ఎవరికి ఫోన్ చేసి అడిగేయించుకోవడానికి అప్పుడు నా దగ్గర ఫోన్ పే లేదు, గూగుల్ పే లేదు. వాట్ షల్ ఐ డూ? క్రీస్తునందు ప్రేమ చిన్న చిన్నగా అక్కడి నుంచి అక్కడికి అక్కడ దాకా పల్లె వెలుగులు బస్సులు ఎక్కి కనీసం వాటర్ బాటిల్ కూడా కొనుక్కోకుండా వాటర్ ప్యాకెట్లు కొనుక్కొని, ఒక్క వాటర్ ప్యాకెట్ కొనుక్కొని చిత్తూరు నుంచి నెల్లూరు దాకా వాటర్ ఒక్క వాటర్ పెడతా గొంతు తడుపుకుంటూ ఏమి తినకుండా అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. వచ్చిన తర్వాత ఎంత బాధపడ్డానంటే అంత బాధ, ఇంకెప్పుడు ఇలాంటి వాళ్ళు పిలిస్తే వెళ్ళకూడదు. అందుకే కొంతమంది డిమాండ్ చేస్తారు. ఆ డిమాండ్ చేయడమే మంచిదేమో, అలా డిమాండ్ చేయడమే మంచిదేమో. వీళ్ళకి డిమాండ్ చేయకపోతే మీరు కనీసం మాకు ఇంత కానుక ఇవ్వాలని చెప్పకపోతే కూడా చూడు తప్పు. కనీసం మినిమం కామన్ సెన్స్ లేని వాళ్ళకి ఛార్జీలకు ఇవ్వాలని కూడా తెలియదు వాళ్ళకి అని చెప్పి రకరకాలుగా నేను మనసులో నన్ను తిట్టుకుంటూ బాధపట్టుకుంటూ ఇంకెప్పుడు ఇక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఆ రోజు సాయంత్రం ఒకళ్ళు, సార్ ఇంటికి వచ్చి ప్రే చేసేయాలని సార్ అని చెప్పి పిలిచారు. ఈ మొదలంతా నా బాధ ఏంటి, 2 రోజులు ఉదయం నుంచి సాయంత్రం దాకా నిలబడి ఇంత కష్టపడి నేను వాక్యం చెప్తే 200 రూపాయల, 200 ఇది కూలికి కూడా పనికిరాదు అసలు ఎవరు అన్నట్లుగా తెగ ఫీల్ అయిపోయాను నేను. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాను, ప్రేయర్ చేశాను, పిలవచ్చారు, జస్ట్ ప్రేయర్ చేసేయాలని సార్ అన్నారు. వెళ్ళాను, ప్రేయర్ చేశాను, జస్ట్ సార్ మాకు చిన్న కానుక వాళ్ళని దేవుడు ప్రేరేపణ కలిగించాడు సార్ అని చెప్పి ఒక కవర్ నా చేతిలోకి ఇచ్చారు. ఇంటికి వచ్చి చూస్తే దాంట్లో 5000 రూపాయలు ఉంది. వెంటనే నా ప్రశ్న ఏంటి తెలుసా, ఎంతసేపు కష్టపడ్డావరా, ఎన్ని రోజులు కష్టపడ్డావరా, ఎన్ని గంటలు నిలబడి వాక్యం చెప్పేవరా? అక్కడ నేను 2 రోజులు నిలబడి కష్టపడితే నాకు ఇచ్చే జీతం 200 రూపాయల అని మాట్లాడావు కదా. సో నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అది కాదని నువ్వు బాధపడ్డావు కదా. మరి ఇప్పుడు నువ్వు ఏం కష్టం చేసావు, ఇప్పుడు నువ్వు ఏం కష్టం చేయలేదు కదా. ఇప్పుడు న్యాయంగా అయితే నువ్వు గమ్మగలి ప్రార్థన చేసావు కదా. అంటే ఇప్పుడు నువ్వు 50 రూపాయలు తీసుకొని వెళ్ళి, 50 రూపాయలు తీసుకొని మిగిలిన 450 రూపాయలు తీసుకెళ్ళాడు పెట్టు, నేను దీనికి హక్కుదారుని కాదు అని పడతావా? నా మనసాక్షి నన్ను ప్రశ్నిస్తుంది, కలల్లో నిలబడ్డాయి, ప్రభువా నన్ను క్షమించు, అక్కడ వాళ్ళు ఇవ్వలేదని బాధపడ్డాను. అసలు వాళ్ళ దగ్గర నుంచి నేను ఐ షుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ, వాళ్ళు ఇస్తారని కాదు కదా నేను వెళ్ళింది. అక్కడ నీకు పని చేయడానికి వెళ్ళాను, పని చేశాను వచ్చేసానా? ఎందుకంటే నేను నీ దగ్గర పనివాడిని, వాళ్ళ దగ్గర కాదు, నీ దగ్గర పనివాడిని. ఒకళ్ళని డిమాండ్ చేస్తే నేను డిమాండ్ చేయాలి, ఒకళ్ళు నేను డిమాండ్ చేస్తే నేను 2 రోజులు కష్టపడినందుకు నాకు 200 రూపాయలు ఇచ్చినందుకు నేను బ్లేమ్ చేస్తే, ఈరోజు జస్ట్ అలా ప్రే చేసి వచ్చినందుకు 5000 రూపాయలు ఇచ్చినందుకు ఇప్పుడు నేను ఏమనాలి? అసలు ఇప్పుడు దీన్ని తీసుకోవడానికి నాకు హక్కుందా? చెప్పుతో నా చెంప చెల్లుమన్నట్లు అనిపించింది. ఆ రోజు దేవుడు ఒక లెసన్ నేర్పించాడు. అందుకోసమే దేవుడు ఆ రోజు అక్కడ వాళ్ళ చేత ఇప్పించనివ్వలేదేమో అని అనుకున్నాను. అందుకోసమే ఎప్పుడైనా సరే లేమి పరిస్థితులు వస్తే, అస్సలు లేని పరిస్థితులు వస్తే దిగులు పడ్డం మానేశాను. ఏమీ లేని పరిస్థితుల్లో కనీసం ఎవరైనా కానుక ఇవ్వకపోతే కూడా బాధపడ్డం మానేశాను. నన్ను క్షమించండి, నాకు అవసరం వచ్చిందని చెప్పడం, అవసరం ఉందని చెప్పడం లేదు, సందర్భం వచ్చిన కాదు చెప్తున్నాను. చాలా మంది ఫోన్ చేసి అన్న పరిచర్య అద్భుతంగా చేస్తున్నారు, అది చేస్తున్నా ఇది చేస్తున్నా భలే జరుగుతున్నా అని అంటారే కానీ అన్న ఎలా జరుగుతుంది, ఎలా చేస్తున్నావు అని ఎవ్వరు అడగరు. డబ్బులు ఎలా వస్తున్నాయి అని ఎవ్వరు అడగరు. నేను అడగమని కూడా నేను అన్నం లేదు చెప్తున్నాను నేను, ఓకేనా? అంటే ఒకప్పుడు అలా బాధపడేవాడిని, ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు లేదు. ఎందుకని? హూ ఆర్ యూ టు ఆస్క్? నన్ను అడగాల్సిందే నా ప్రభు. ఆయన అడగకపోతే నేను బాధపడాలి, ఆయన పట్టించుకోకపోతే నేను బాధపడాలి. అంటే ఇది సేవకులకు చెప్తున్నాను, సేవ చేసేటువంటి వాళ్ళకి చెప్తున్నాను నేను. ఎవరో ఇవ్వకపోతే బాధపడాల్సిన పని లేదు, ఎవరో నిన్ను పట్టించుకోకపోతే బాధపడాల్సిన పని లేదు, కనీసం నీ ఛార్జీకి కూడా ఇవ్వకపోతే నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఆయన నిన్ను పట్టించుకోకపోతే బాధపడాలి, ఆయన నీకు ఇవ్వకపోతే నువ్వు బాధపడాలి. సువార్త ప్రకటించడం ఉచితముగా నీ బాధ్యత. నువ్వు ఉచితంగా సువార్తను ప్రకటించు, సువార్తను పొందుకున్నటువంటి నీవు ఇవ్వడం నీ బాధ్యత, నువ్వు ఇవ్వు. అది తినడం ఆయన హక్కు. లెట్ హిమ్ ఈట్. క్రీస్తునందు ప్రేమ దేవుని, నేను ముగిస్తున్నాను. కాబట్టి పౌలు ఆ హక్కును ఉపయోగించుకున్నాడు, ఆ హక్కును ఉపయోగించుకోనని మిగిలిన సేవకులకు కూడా చెప్పాడు. అట్ ద సేమ్ టైం పౌలు, నేను ఉచితంగానే సువార్తను ప్రకటించానన్నాడు. అట్ ద సేమ్ టైం పౌలు రోమా సంఘములో ఖైదీగా బంధించబడినప్పుడు వారు ఒనేసిమ్ ఫోర్ చేత కొలసీ సంఘస్థులు అతని దగ్గరికి కానుకను పంపిస్తే దాన్ని పౌలు స్వీకరించాడు, నో చెప్పలేదు, వాళ్ళకి కృతజ్ఞతలుగా ఉత్తరాన్ని కూడా రాశాడు. మీరు పంపించింది, నాకు అందింది, నా అవసరతలో మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు, మీకు థ్యాంక్ యూ అని కూడా పౌలు జ్ఞాపకం చేశాడు. ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తిరిగి సమయాన్ని